Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం నవంబర్ 16, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. ఏంటో, ఎంత మాట్లాడుకున్నా ఇంకా 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 తవ్వినా కొద్దీ వస్తూనే ఉన్నాయని చెప్పాను కదా నేను. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎనీ గవర్నెన్స్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఇట్స్ సెట్ బ్యాక్స్, ఇవన్నిటి గురించి కాదు. గొడవ జరుగుతోంది ఆర్ ఒక చిన్న డిస్క్రిపెన్సీ ఉంది, ఒక ఫ్రిక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్ కదా. అందులోనూ నెక్స్ట్ ఎలక్షన్స్ టైం వస్తుంది. కొన్ని స్టేట్స్లో అయితే ఇదిగో రేపు డిసెంబర్ 7th ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోతుంది, ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. అండ్ స్టిల్ ఇంకా మనము కొన్నిటి మీద ఒక క్లారిటీ తెచ్చుకోకపోతే, అంటే ఈ గవర్నమెంట్ ఉండాలి లేకపోతే ఇంకో గవర్నమెంట్ రావాలి, ఇవేవి నేను చెప్పట్లేదు. ఇట్స్ అప్ టు యూ. మీరు ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకే వేయండి, కానీ సిస్టమ్ ఇలా ఉన్నప్పుడు దీన్ని మార్చడానికి అసలు ఏం మార్పు తీసుకురావాలనేది మనకు ఒక ఐడియా అయితే ఉండాలి కదా. అందుకని నేను గత 4 రోజులుగా వీటి గురించే మాట్లాడుతూ ఉన్నాను, అట్లాగే ఇవాళ కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఆర్బీఐకి మధ్య, వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంకొక గొడవ, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కొన్ని, ఒక కరెక్ట్ అయినటువంటి మానిటరింగ్ లేకుండా ఉంది. వాళ్ళకి ఎంతసేపు ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇది వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి, మన చేతుల్లో ఎందుకు ఉండకూడదని గవర్నమెంట్ పట్టుబడుతోంది. ఎంతసేపటికి అది పబ్లిక్ సెక్టర్లో ఉంటే కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ పరం చేయాలి అని చెప్తూనే ప్రైవేట్ పరం చేసినప్పుడు దాంట్లో ఉండే లొసుగుల్ని బయటపెట్టి చూసావా ఇంతకుముందు ఇట్లా జరిగేది అని ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ గేమే తప్ప ఇంకేమీ లేదనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకొక విషయానికి వస్తే వడ్డీ రేట్లు, ఎస్ లోన్స్ మీద ఉన్నటువంటి వడ్డీ రేట్లు. అందరి దగ్గర డబ్బు ఆడాలి అని అంటే వాటిని తగ్గించాలి, కానీ అలా లోన్స్ మీద కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతాయి. సో ఆర్బీఐ ఒప్పుకోదు. ఇదివరకు కూడా ఆర్బీఐకి గవర్నమెంట్కి మధ్య ఈ విషయంలో చాలా చాలా గొడవలు అవుతూనే వచ్చినాయి. అవన్నీ ఎవరో చెప్తే తప్ప బయటకు వచ్చేవి కావు. బట్ ఈసారి అన్నిటికన్నా భిన్నంగా ఎలాంటి మొహమాటాలు లేకుండా గవర్నమెంట్ రచ్చకెక్కింది. ఓకే, వడ్డీ రేట్ల మీద మనం చర్చ పెడదాము, డిస్కషన్ చేద్దాము, రండి అంటూ ఫినాన్స్ డిపార్ట్మెంట్ పిలిచింది. వాళ్ళ డిమాండ్ ఏంటో ముందే తెలుసు కాబట్టి ఇది మా లిమిట్లో, మా సర్కిల్లో, మా పరిధిలో ఉన్నటువంటి అంశము, చర్చించడానికి ఏమీ లేదు అని ఆర్బీఐ రిజెక్ట్ చేసింది. దాంతో గవర్నమెంట్కి మెయిన్ ఒక ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసినటువంటి అరవింద్ సుబ్రహ్మణ్యన్ అనే ఆయన ఆర్బీఐ వడ్డీ విధానాన్ని బహిరంగంగానే దుయ్యబట్టాడు. ఈయన మొన్న జూన్లో రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఈ ఎవరైనా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా కూడా రిజైన్ చేశారు. పైగా మెయిన్ ఏంటంటే అంత పబ్లిక్గా ఒకసారి ఇదిగో ఇవి లోసుగులు ఇలా చేయకూడదు ఇలా చేయాలని చెప్పిన తర్వాత దాంతోపాటే వాళ్ళ బ్యాంకులకి రీక్యాపిటలైజేషన్ రూపేణ ఇచ్చినటువంటి 2.11 lakh crores ఆ లోటు ఏదైతే ఉందో ఆ భర్తీ చేయడానికి ఆర్బీఐ తన రిజర్వ్ ఫండ్స్ నుంచి ప్రభుత్వ ఖజానాకి నిధులు తరలించాలి అని కూడా అన్నారు. దాన్నే డివిడెండ్ అంటారు. అయితే ఈ మిగతావన్నీ కూడా పక్కన పెట్టేసి ఎస్పెషల్లీ ఈ డివిడెండ్ మీద చాలా ఎక్కువగా ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది అసలు అక్కడి నుంచి. అంటే ఏదైనా సపోజ్ ఒకవేళ ఒక ఎప్పుడన్నా బ్యాంక్ దివాలా తీస్తే ఆర్ అక్కడ డిపాజిటర్లు ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారు కానీ వీళ్ళ దగ్గర అంత క్యాష్ రిజర్వ్, లిక్విడ్ క్యాష్ రిజర్వ్ లేదు అని అనుకున్నప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటారు. వీళ్ళేంటి, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ఆ రిజర్వ్ డివిడెండ్ ఉందో అది అడిగేసరికి అది కొంచెం బాగా ఇష్యూ లాగా తయారైంది. ఏదో కాస్త గడ్డు రోజుల్లో తట్టుకోగలడానికి, ఏదో ఆటుపోట్లు ఏమైనా వస్తే తట్టుకోవడానికి ప్రతి సంస్థ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ ఫండ్స్ కొన్ని పెట్టుకుంటుంది. అలాగే ఆర్బీఐ కూడా ఎప్పుడన్నా రూపాయి మరీ డౌన్ అయిపోతుంది, ఇప్పటికే ఆల్రెడీ విపరీతంగా డౌన్ అయిపోయింది, యుఎస్ డాలర్తో పోలిస్తే ఈ మధ్యకాలంలో అసలు ఒక రేంజ్లో పడిపోయింది. సో ఈ మన కరెన్సీ ఎక్స్చేంజ్ పరంగా చూసుకున్నా లేదు, తన దగ్గర ఉన్న ప్రభుత్వ బాండ్స్ విలువ తగ్గినప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఇది, దీనికి ఒక రేషియో కూడా ఉంటుంది. ఏదో ఒక లంసంగా ఇంత అని పెట్టడం కాదు, మొత్తం ఎసెట్స్లో 28.92% అటు పెట్టుకుని పెట్టుకున్నారు. అయితే ఈ 28.92% అసలు ఇదేం లెక్క, అటు ఇటు కాకుండా 30 కాదు 27 కాదు అని అనుకునే మాట అయితే చెప్తాను. 19.11% ఏమో గోల్డ్ వాల్యుయేషన్ రిజర్వ్ అండ్ 6.41% ఏమో కంటింజెన్సీ రిజర్వ్. రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఇందులో. గోల్డ్ వాల్యుయేషన్ రిజర్వ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ గోల్డ్ లోన్స్ కానీ లేదా బంగారం తాకట్టు పెట్టి కొంతమంది తీసుకుంటారు డబ్బులు, అలా తీసుకున్నప్పుడు మొత్తం ఆ బ్యాంకు అన్ని బ్రాంచుల్లో కలిపి మామూలుగా గోల్డ్ నిల్వ ఎంత ఉన్నది అనేది చూసుకుని దాంట్లో 19.11% గోల్డ్ వాల్యుయేషన్ రిజర్వ్ అని చెప్పి తీసుకుంటారు. అండ్ ద రెస్ట్ మిగతా అంటే క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటిల్లో చూసుకుని 6.41%ని కంటింజెన్సీ రిజర్వ్గా చెప్తారు. ఈ రెండు కలిపిన వాల్యూని ఎప్పుడు కూడాను సేఫ్ సైడ్ కింద డివిడెండ్ లాగా ఆర్బీఐ అట్టు పెట్టుకుంటుంది. దానికన్నా ఎక్కువగా ఉన్న నిధుల్ని అది గవర్నమెంట్కి ఇచ్చేస్తూ ఉంటుంది. అయితే 2016 జూలై, 2017 జూన్ ఆ మధ్యకాలంలో ఇప్పటికే 36,600 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసింది గవర్నమెంట్కి. ఇక 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి ఒక 4 డేస్ ముందే ఆర్బీఐ 10,000 కోట్ల మిగులు సొమ్ముని బదిలీ చేసింది. అది ఎక్సెస్ బడ్జెట్. అంత నిజంగా ఎక్సెస్ బడ్జెట్ ఉందా అంటే, ఇది మామూలు అంటే ఇప్పుడు ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి బడ్జెట్ ప్రొజెక్షన్ ఇస్తుంది కదా, అట్లాంటి దానికి సంబంధించింది కాదు. ఆర్బీఐలో ఈ లాభ నష్టాలు బ్యాంకులకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కాగా ఉన్నటువంటి ఎక్స్ట్రా మనీ, ఆ 10,000 కోట్ల మిగులు సొమ్ముని ట్రాన్స్ఫర్ చేసింది. తను చేసే ఖర్చులకి ఇది చాలట్లేదని కాబట్టి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏం చేశారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్బీఐ మేబీ అంతంత డబ్బులు అంత రిజర్వ్ పెట్టుకొని అవసరం లేదు, వాళ్ళన్నీ లేనిపోని భయాలు పెట్టుకుని రాబోయే రిస్కుల గురించి చాలా కన్జర్వేటివ్గా ఆలోచిస్తున్నారు, అసలు ఆ మాటకు వస్తే ఆ డబ్బంతా కూడా గవర్నమెంట్దే అని వాదిస్తుంది. ఎట్ ప్రజెంట్ ప్రభుత్వ అధికారంలోకి రాని క్రితం 2013-14 ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రివాల్యుయేషన్ రిజర్వ్ 21.8% అండ్ కంటింజెన్సీ రిజర్వ్ 8.4% ఉండింది పాస్ట్లో. ఎప్పుడు ఇది? 2013-14. అందుకనే అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని గవర్నమెంట్కి ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ మాత్రమైనా ఉంచుకోకపోతే చాలా ముప్పు అని ఆర్బీఐ వాదన. ఎందుకంటే ఇది వరకు ఇట్లా లేదు పరిస్థితి, వాటిని కూడా ఊడ్చేస్తే ఇది వరకు ఇట్లాగా బంగారాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి మళ్ళీ ఉద్యోగులకి జీతాలు వేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడొస్తుందో అన్న భయం వాళ్ళకి. సీరియస్లీ ఇప్పుడు కొంచెం అట్లాగే ఉంది కూడా. ఇది వరకు ఒకసారి గతంలో ఇలాగే జరిగిందిట, గోల్డ్ రిజర్వ్స్ ఏమైనా ఉంటే వాటిని ఐఎంఎఫ్ దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు, తీసుకొచ్చి మరీ జీతాలు ఇచ్చారు ఉద్యోగులకి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఇంకా దానికి అర్థం లేదు కదా. సో దాట్ ఈజ్ ద కేస్. ఇంకా చాలా ఉంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పువ్వు విలువ లేనిదే ఇది నిజములే, నేను లేని నీవులేని లేవులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవులేని లేవులే ఇది నిజములే నేను లేని నీవులేని లేవులే సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగించలిడగా అది నిజములే
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్లాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎక్కువ డివిడెండ్ లేదా రిజర్వ్డ్ క్యాష్ ఏదైతే ఉందో ఆర్బీఐలో దాన్ని ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ప్రెషర్ తీసుకొస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా అధిక డివిడెండ్ కావాలని గవర్నమెంట్ ఒత్తిడి తీసుకురావడం అంత కరెక్ట్ కాదు, జెన్యున్ కాదు, ఇది సమంజసం కాదు అని చెప్పి ఆర్బీఐ బోర్డు డైరెక్టర్ నచికేత్ మోరే ఈ విషయం మీద అభ్యంతరం చెప్పినందుకు గాను అతడికి శిక్ష పడింది. రెండోసారి పొడిగించిన పదవీ కాలము ఒక 4 ఏళ్ళు ఉండగానే 14 నెలల్లోనే అతన్ని తీసేసింది. అది కనీసము ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పకుండా అలా తీసేశారు. అఫ్కోర్స్ దానికి అధికారం ఉంది. ప్రైమ్ మినిస్టర్ సారథ్యంలోని నియామకాల కమిటీ ఒకటి ఉంది, ఏసీసీ. అది ఆర్బీఐ గవర్నర్ని, 4 డిప్యూటీ గవర్నర్స్ని ప్లస్ ఇండిపెండెంట్ డైరెక్టరేట్స్, స్వతంత్ర డైరెక్టరేట్లని ఎంపిక చేస్తుంది. వీళ్ళతో పాటు ఇంకా మిగతా డైరెక్టర్స్ వాళ్ళందరినీ కూడా ఇదే ఎంపిక చేస్తుంది. ఆర్ తీసేసే ఇది కూడా ఉంది. అంటే ఇదే హెచ్ఆర్ టైప్లో అనుకోండి, నియమించడానికైనా తొలగించడానికైనా సెంట్రల్ గవర్నమెంట్కి అధికారాలు అయితే ఉన్నాయి. ఏసీసీ ఆగస్టులో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్కి చెందినటువంటి ఎస్ గురుమూర్తిని ప్లస్ సహకార ఉద్యమ నేత, తర్వాత స్టూడెంట్ లైఫ్లో ఏబీవీపీకి కోశాధికారి అయినటువంటి సతీష్ మరాఠేలని ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో నియమించారు. అయితే బోర్డులో ఈ ఇద్దరితో పాటు ఇంకో 5 గవర్నమెంట్ నామినీస్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే టీసీఎస్కి సీఈఓగా పనిచేసినటువంటి ఎన్ చంద్రశేఖరన్, భారత్ నరోత్తమ్ జోషి, గుజరాత్కి చెందినటువంటి చీఫ్ సెక్రటరీ సుధీర్ మా, అతను ఎప్పుడు 2005 to 2007 చీఫ్ సెక్రటరీగా చేశాడు. అజిత్ సుధీర్ మాకడ్ అతని పేరు. తర్వాత వాజ్పేయి గవర్నమెంటు, మోదీ గవర్నమెంట్కి వ్యవసాయ విషయాల మీద సలహాదారుడైనటువంటి అశోక్ గులాటి, తర్వాత ఫేమస్ బిజినెస్ మ్యాన్ మనీష్ సబర్వాల్, వీళ్ళందరూ కూడాను ఇందులో నియమించబడ్డారు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం వల్ల, ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ ప్రమేయం వల్ల అని చెప్పొచ్చు. గురుమూర్తి ఒక సమావేశంలో ఏంటంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ద్రవ్య సంక్షోభాన్ని ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి కోసమని చెప్పి ఆర్బీఐ అట్టు పెట్టుకున్నటువంటి $50 మిలియన్ నిధిలో నుంచి కొంచెం గవర్నమెంట్ ఖజానాకి తరలించారు అని ఒక చిన్న ఫీలర్ వదిలారు, సూచన చేశారు. కానీ ఉర్జిత్ పటేల్ ఒప్పుకోలేదు. మోరేని తీసేయడాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ అసలు పబ్లిక్గానే సపోర్ట్ చేసింది. ఇక అక్టోబర్లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య సిసి శ్రాఫ్ స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ ఆర్బీఐకి తన డ్యూటీస్ని నిర్వహించడంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్రీడమ్ని ఇవ్వకపోతే దేశీయ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ద్రవ్య మార్కెట్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు, ఆర్థిక వ్యవస్థను దహించక తప్పదు, ఎస్పెషల్లీ రెగ్యులేటరీ సంస్థని చిన్నచూపు చూస్తే ఏదో రోజు అందరూ ఖచ్చితంగా రిపెంట్ అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏంటంటే T20 మ్యాచ్ లాగా ఏదో జస్ట్ అప్పటికప్పుడు టెంపరీ ఫేజ్, టెంపరీ రిజల్ట్ కోసం చూస్తున్నారు. వాళ్ళ విజన్, వాళ్ళ రిజల్ట్ రెండు కూడాను టెంపరీగా చాలా షార్ట్గా ఇంతవరకే చూస్తారు వాళ్ళు. వేరే ఆర్బీఐది టెస్ట్ మ్యాచ్ అప్రోచ్ లాగా కొంచెం బాగా, అంటే 5 డేస్ ఎట్లయితే వాళ్ళు విజన్ పెట్టుకుని ఆడతారో అట్లా కొంచెం లాంగ్ రన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచించి టెస్ట్ మ్యాచ్ అప్రోచ్ లాగా కొంచెం దీర్ఘకాలిక దృష్టి పెట్టి ఆలోచిస్తారు అని ఒక పోలికను కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, లైక్ 8 ఏళ్ల క్రితం అర్జెంటీనాలో ఇలాగే పాలకులు అక్కడ ఆర్బీఐ లాంటిది సెంట్రల్ బ్యాంక్ అని, అంటే ప్రతి దేశానికి ఒక మెయిన్ ఒక పెద్దన్న లాంటి ఒక బ్యాంక్ ఉంటుంది, అది దాని కింద మిగతా బ్యాంక్స్ అన్నీ పనిచేస్తాయి. అలాంటి ఒక సెంట్రల్ బ్యాంక్ మీద పెత్తనం చలాయించిన కారణంగానే ఆ దేశము చావుదెబ్బ తిన్నది. అది మనం అట్టిపెట్టుకో, అది మనం ఎప్పుడు మైండ్లో అలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు. ఈ మీటింగ్లోనే ఈ అంశం మీద మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఉర్జిత్కి ధన్యవాదాలు చెప్పి ఉర్జిత్ డైరెక్షన్లోనే ఇది జరిగినట్టు మరీ మరీ చెప్పారు. దానికి తోడు ఈ స్పీచ్ అయిపోగానే ఆర్బీఐ ఉద్యోగుల సంఘం కూడా ఆర్థిక శాఖకి ఇదే తరహాలో ఒక లెటర్ కూడా రాసింది. అయితే అలా లెటర్ రాయడం అనేది ఒక రకమైనటువంటి ధిక్కారంలాగా తోచింది ఆ శాఖకి, ఫినాన్స్ శాఖకి. తోచేసరికి వాళ్ళేం చేశారు, ఇంకా ఒక 4 రోజుల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ చట్టంలోని 7th సెక్షన్ ప్రకారం ఆదేశాలు ఇవ్వడానికి ఆల్రెడీ సంసిద్ధం అవుతోంది అనే లీకులు ఇచ్చింది. దాంతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయబోతున్నారని చెప్పి కొన్ని పుకార్లు వచ్చినాయి, ఆర్ వదంతులు వచ్చినాయి. ఆ న్యూస్ ఒకసారి వినేసరికి మార్కెట్లన్నీ కొంచెం భయపడ్డాయి, మళ్ళీ ఏమవుతుందో, షేర్లు అవి ఇవి అని తలకిందులు అవుతాయేమో. ఎందుకంటే ఆర్బీఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని అందరికీ మన నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తాము అని ఫినాన్స్ డిపార్ట్మెంట్ వెంటనే ఒక స్టేట్మెంట్ విడుదల చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెంపరీ ఫేజ్ ఏదైతే ఉందో తక్షణ సంక్షోభాన్ని తప్పించిన ఆర్థిక మంత్రి ఆర్బీఐని వెక్కిరిస్తూ ట్వీట్లు చేశారు. పేరుకేమో మేము గౌరవిస్తాము అని చెప్తూనే ట్వీట్స్లో మటుకు చాలా పీక్స్ ఆఫ్ సర్కాజం అన్నమాట ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇది వరకు ఎన్పిఏలు పెరిగినప్పుడు ఆర్బీఐ కళ్ళు మూసుకుని కూర్చుందా ఏంటి అంటూ. ఇప్పుడు అదేమీ ఒక రాజకీయ వ్యవస్థ కాదే, ఒక సంస్థ. సరే పాస్ట్ సరే పక్కన పెట్టేయండి, వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎన్పిఏలు వసూలు చేశారు అది కూడా చెప్పాల్సింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఆర్బీఐ డైరెక్టర్ సుభాష్ చంద్ర గర్గ్ విరాళ్ ఆచార్యని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళని సర్కాస్టిక్గా కార్నర్ చేసి ఒక ప్రకటన చేశారు, అది కూడా ట్విట్టర్లోనే. సో ఇలాంటి ఒక సర్కాస్టిక్ ట్వీట్స్ ఒక డెవలపింగ్ కంట్రీ, ఒక పెద్ద కంట్రీ అయినటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి రావడం, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అనేది కొంచెం ఐఎంఎఫ్కి మింగుడు పడలేదు. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటటువంటి అంత పెద్ద సంస్థ ఇలాంటి ట్వీట్లు అనేది చూస్తే వాళ్ళందరూ ఏంటి, పైగా ట్వీట్స్ అనేవి ఎక్కువగా ఈ కొంచెం పెద్ద క్యాడర్ వాళ్ళే వాడుతూ ఉంటారు. సో మరి అవన్నీ చూసినప్పుడు అరే ఈ వివాదాన్ని ఇంకా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది, అసలు అక్కడ పరిస్థితులు ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు అదే చెప్పారు. వి వాంట్ టు మానిటర్ దిస్ ఫ్రమ్ అ క్లోజ్ లెవెల్ అని వాళ్ళు ట్విట్టర్లోనే ఆన్సర్ కూడా ఇచ్చారు. మరి ఎలా అబ్జర్వ్ చేశారు చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత. Mm-hmm.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఆర్బీఐ మీద చేసినటువంటి సర్కాస్టిక్ ట్వీట్స్ని ఐఎంఎఫ్ చాలా క్లోజ్గా మానిటర్ చేసి, హలో ఎస్ వీఆర్ మానిటరింగ్ యూ వెరీ క్లోజ్లీ, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా ఒక చిన్న పరిశీలిస్తున్నామని ఒక ప్రకటనని ట్విట్టర్లోనే చేసింది వీళ్ళలాగే. సో దేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు అన్న మాట నిజమే. అటు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, పప్పులు ఉప్పులు చూసిన అవి పెరిగిపోతున్నాయి, రూపాయి విలువ పడిపోతుంది. గత నెలలో ఎవరైతే విదేశీ మదుపర్లు $5 బిలియన్ మేర పెట్టుబడులను మార్కెట్ల నుంచి ఉపసంహరించేసుకున్నారు, దే టుక్ బ్యాక్. ILFS 90,000 crore అప్పులు కూరుకుపోవడంతో అదేదో ఒక అంటే దాని లెవెల్కి మించి అప్పులు ఇచ్చినటువంటి NPFCలు మొత్తం కంప్లీట్లీ స్మాష్ అయిపోయినాయి. దాంతో లోన్స్ అందక చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అయితే దీనికి గాను గవర్నమెంట్ తన ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఓ పక్కేమో భారీ విగ్రహాలు అంటారు, బుల్లెట్ రైళ్ళు అంటారు, వీటన్నిటికీ 3,000 crore, 6,000 crore ఇలా ఖర్చు పెడుతూ, అటు ప్రభుత్వ సంస్థలకేమో కాంట్రాక్టులు రాకుండా ప్రైవేట్ సంస్థలని ఎంకరేజ్ చేస్తూ, ఇంకో పక్కేమో డబ్బు లేదు కాబట్టి ఆర్బీఐ తన నిధులు కరిగించి ఇవ్వాలి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆర్బీఐకి వాళ్ళకు వస్తున్నటువంటి నెట్ ప్రాఫిట్స్లో ఎంత శాతం ప్రభుత్వానికి తరలిస్తుందో చూస్తే అప్పుడు మనకి పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, 2011 ఫినాన్షియల్ ఇయర్లో 52.8%, అదే 2012 ఫినాన్షియల్ ఇయర్లో 37.2%, 2013లో 53.4% ఇస్తే ఇది నిధులు గవర్నమెంట్కి. మళ్ళీ 2014లో 99.9% ఇచ్చేస్తుంది. అండ్ స్టిల్ ప్రభుత్వానికి ఇంకా ఆశ తీరలేదు, చావలేదు అంటే ఇంకా అసలు ఏంటి అంటే ఇంకా వీళ్ళకి అసలు ఇంకెవ్వరికి ఏమి ఇవ్వద్దు అని ఏమన్నా పెట్టుకున్నారో మరి ఏంటో నాకు తెలియదు. అండ్ సెక్షన్ 7 ప్రకారం, అందులోనూ సెక్షన్ 7 సబ్ క్లాస్ 1 ప్రకారం గవర్నమెంట్ 3 లెటర్స్ రాసిందంట. ఫస్ట్ దానిలో PCA కింద ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ థర్మల్ మన ఈ పవర్ ప్రాజెక్ట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి ఆర్బీఐ మినహాయింపు ఇవ్వాలి అని. సెకండ్ లెటర్లో 3.6 lakh crores నిధులని గవర్నమెంట్ ఖజానాకి తరలించాలి అని సెకండ్ లెటర్ రాసింది. అండ్ థర్డ్ లెటర్లో MSME చిన్న మధ్య స్థాయి కంపెనీలకు ఇచ్చినటువంటి లోన్స్ విషయంలో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా చెయ్యాలి అని అడిగిందంట. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి నోట్ల రద్దు ప్రయోగం ఆ స్థాయి కంపెనీలు ఆల్రెడీ కుదేలు అయిపోయేలాగా అయిపోయింది, వాటిని ఎలాగైనా సరే నిలబెట్టాలని తాపత్రయం. అయితే నవంబర్ 2 మోదీ మాట్లాడుతూ ఈ ఏదైతే వర్గాలు ఉన్నాయో వీళ్ళకి సంస్థలకి 1 crore లోపు ఏమైనా లోన్స్ ఉంటే అవి గంట లోపునే ఇచ్చేస్తాము అని ప్రకటించారు. అలా గనక ఇస్తే గ్యారంటీలు అవి సవ్యంగా ఉన్నాయా లేదా అని చూసుకునే అవకాశం ఉంటుందా? అసలు అంత సావకాశం ఉంటుందా? అంత తర్వాత చూసుకోవచ్చులే, ముందు డబ్బు పంపిణీ చేయడమే ధ్యేయం ఈ నిమిషంలో అని అనుకున్నారు. ఆ తర్వాత మొండి బాకీల్లా తయారైతే అప్పుడు ఆర్బీఐని తిట్టచ్చు. ఇది గవర్నమెంట్ విజన్. అండ్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ దాట్ ఈ గొడవల్లో ఆర్ఎస్ఎస్ కూడా కలగ చేసుకోవడం మరీ దురదృష్టకరం. ఆర్ఎస్ఎస్ ఆర్థిక విభాగ అధిపతి అశ్విన్ మహాజన్ గవర్నమెంట్తో కలిసి పనిచేయడం రాకపోతే రాజీనామా చేయడం ఉత్తమం అని ఉర్జిత్కి సలహా ఇచ్చేటటువంటి సాహసం చేశారు. పోని ఆయన ఏమన్నా అసలు మరీ అప్రెంటిసా, ఇప్పుడు స్ట్రైట్ అవే కాలేజ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి జాయిన్ అయిపోయాడా అంటే అసలు కాదే. ఆయనకి 55 ఇయర్స్, కెన్యాలో గుజరాతీ సంతతికి చెందినవాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డిగ్రీ, యేల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పిహెచ్డి, ఆక్స్ఫర్డ్లో ఎంఫిల్ చేశారు, ఐఎంఎఫ్లో పనిచేసి 1998 నుంచి 2001లో ఎన్డీఏ హయాంలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకి కన్సల్టెంట్గా ఉన్నారు. బడా కంపెనీలు రిలయన్స్, వైడిఎఫ్సి, ఎంసీఎక్స్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా మంచి మంచి పోస్టుల్లో బాధ్యతలు నిర్వహించి అస్మదేయుడు అని అనిపించుకున్నాడు. అందుకనే రఘురామ రాజన్ని అయిపోగానే, తన టర్మ్ అయిపోగానే వారసుడిగా 2016 సెప్టెంబర్లో ఆర్బీఐ గవర్నర్ పదవికి ఎంపికయ్యారు. మరి అలాంటి వాడు, అంత హైలీ అచీవ్ చేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు తస్మదీయుడు అయిపోయాడు. అది విచిత్రం. ఇప్పుడు ఈ ఆర్టికల్ మన సెక్షన్ 7(1) ప్రకారం ప్రభుత్వం కేంద్రం ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వాలి. అయితే గవర్నర్ని సంప్రదించిన తర్వాతే ఆ పని చేయాలి అని ఆర్బీఐ చట్టం చెప్తుంది. ఇక సెక్షన్ 7(2) ప్రకారం ఆర్బీఐని తన కేంద్ర బోర్డు డైరెక్టర్ల ద్వారా నడిపించడానికి గవర్నమెంట్కి అధికారం ఉంది. అంటే గవర్నర్తో సహా అందరినీ పీకేసి తనకి ఇష్టమైన వాళ్ళని డైరెక్టర్లుగా వేసేసుకుని ఆర్బీఐని టోటల్లీ స్టేల్ చేయొచ్చు. అయితే ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ మరీ ఇంతకి తెగించలేదు. బట్ ప్రస్తుత గవర్నమెంట్ సూచనని ఆమోదించడానికి గవర్నర్ ఉర్జిత్ సిద్ధంగా లేరు కాబట్టి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నోట్ల రద్దు ప్రయోగం విఫలమైన తర్వాత తన నెత్తిన చుట్టి అంతర్జాతీయంగా తన పరువు తీశారని చెప్పి ఉర్జిత్ కుమిలిపోతున్నాడు అని చెప్పి తాజాగా చేస్తున్నటువంటి ప్రతిపాదనను కూడా ఆమోదిస్తే ఇక తన ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అని అనుకుంటున్నారని చెప్పి ఓ తెగ ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. అంతే కదా, ప్రతీదీ నేను ఆయనతో మాట్లాడకే చేశాను అని చెప్పి ప్రతీదీ వీళ్ళేమో ఆయన మీద తోసేస్తూ ఉంటే అసలు నాకు తెలియనే తెలియదు అదేంటో అని ఈయనేమో క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసి కూర్చున్నారు. 2 ఏళ్ల క్రితం అంటే సరే, ఏదో దేశ భవిష్యత్తుకే కదా, మంచిదే కదా, సరే ఏదో ఒకట్లే అని ఊరుకున్నారు. బట్ ఆ తర్వాత వెన్ సిచ్యువేషన్ ఇస్ రియల్లీ స్లిప్పింగ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఒకటి చూసి, రెండు చూసి, మూడు చూసి, ఇంకా లాస్ట్గా చే ఇదేదో అసలు మరి మనకి పేరుకి ఆర్బీఐ గవర్నర్ కానీ నోటు మీద నా సైన్యం తప్ప ఎక్కడ నా నోటి మాట చెల్లట్లేదని అనుకున్నారేమో, ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చింది. సో దీని గురించి ఇంకా చాలా చాలా ఉంది, చెప్తాను చిన్న విరామం తర్వాత.
వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది, ఈ పువ్వునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది, కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి, నీ చూపులకేలా నాపై కోపం తూపులు దూసినవి, వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది, ఈ పువ్వునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది. పులిపించు పైట కలహించి అకట తరిమినదెందులకో బులిపించు పైట కలహించి అకట తరిమినదెందులకో నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగా మారినదో పీటలపైన పెళ్లి దినాన మాటలు కరువైనా నన్ను ఓర చూపుల కోరికలూరా చూడవా నీవైనా వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది పూగునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది మరదలు పిల్ల జరిగినదెల్లా మరచుటే మేలు గదా ఓ మరదలు పిల్ల జరిగినదెల్లా మరచుటే మేలు గదా నిన్ను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా నిన్ను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది ఈ పూగునకేలా నాపై కోపం గుల్లై గుచ్చినది.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్ సమ్ సిచ్యువేషన్స్, అబ్బబ్బా, ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్.
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మనం ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా?
స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాజ్ఞల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు ఊర్జిత్ పటేల్ ఇంకా భరించలేకుండా ఉండి 2 నుంచి బాగా భరించానని చెప్పి ఇప్పుడు ఇంకా తప్పక తన వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఫ్రాంక్లీ ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళనే, వాళ్ళ మైండ్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేవాళ్ళని, వాళ్ళ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేవాళ్ళని, వాళ్ళ థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయ్యేవాళ్ళతో ఉండేవాళ్ళనే ఎక్కువగా హెడ్స్గా పెడుతుంది. అయితే వాళ్ళని ఒక గీత దాటి పుష్ చేయకూడదు, ఎంత అస్మదీయులైనా సరే. వడ్డించేవాడు మనవాడే కదా అని చెప్పి అడ్డదిడ్డంగా వడ్డించమంటే ఎట్లాగా? వాళ్ళు వ్యక్తిగతంగా నిజాయితీ పరులు, ప్రతిభావంతులు. అండ్ వాళ్ళకంటే ఇప్పుడు సే సపోజ్ ఒక ఆర్బీఐ గవర్నరే తీసుకోండి, ఇంకేదైనా సరే ఒక వాళ్ళకంటూ ఒక కొంచెం సొంత ఇమేజ్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళని అవుట్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ వదిలిపెట్టేసి అన్ని స్వార్థపరంగా ఆలోచించి మా కోసం చేయాలి అని అంటే కనుక వాళ్ళు నిజాయితీ పరులే కదా, టాలెంట్ ఉన్నవాళ్ళే కదా, ఎంతసేపు అని ఎవరికి జీ హుజూర్ అనుకుంటే ఎన్నాళ్ళని ఉంటారు. అండ్ సెకండ్ పాయింట్, ఈ జాబే వాళ్ళకి సర్వస్వం కాదు. ఇది కాకపోతే ఇంటర్నేషనల్లీ ఇంకేదైనా మంచి ఒక వేరే ఉద్యోగం చూసుకోగల సమర్థులు. అంత హై క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నేషనల్గా ఇంకేం రాదా? సో ఒక లిమిట్కి మీరి మించి మరి వాళ్ళు నియమాల్ని అధిగమించరు, ఒక చట్టానికి లోబడే పనిచేస్తారు. సో వాళ్ళని ఏదో పెద్ద విలన్లుగా చిత్రీకరించేసి పార్టీ వర్గాలు చేసి తిట్టించడం అసలు సబబు కాదు. ఇది వరకు రఘురామ రాజన్ మీద కూడా చాలా నిందలేశారు, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తిని భారతీయుడే కాదు పొమ్మన్నారు. ఊర్జిత్ గవర్నమెంట్ స్వయంగా ఎంపిక చేసిన మనిషి కదా, మరి ఆయనతో కూడా పేచీ పడుతున్నారంటే అర్థమేంటి? టాలెంటెడ్ అండ్ ఇంటలెక్చువల్ అధికారులతో వ్యవహరించే తీరులో ఎక్కడో లోపం ఉన్నది అని. దాన్ని కనుక సెట్ చేసుకోకపోతే, సవరించుకోకపోతే, సరిదిద్దుకోకపోతే ఆర్థిక సంక్షోభం తప్పదు. ఎస్పెషల్లీ ఈ అంతర్జాతీయ మానిటరీ సమ్మిట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ మానిటరీ సమ్మిట్స్ అవి, మన గవర్నమెంట్ ఇమేజ్ పడిపోతుంది. అప్పుడు ఇంకా ఎఫ్డిఐలు రావు, మనతో ఒప్పందాలు జరగవు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది ఇది అని ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవేవి ఉండవు. అప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి అని, స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతున్నాయని ఆరోపించే వాళ్ళకి ఒక ఇప్పుడు అక్టోబర్లో కొన్ని అంటే సిబిఐ ఆర్బీఐ సిబిఐలు అంతర్గత కలహాలు, బజార్కి ఎక్కిన సంస్థల పరువులు, ప్రభుత్వం పరువు విధిని పడేస్తే ఆర్బీఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం గట్టిగా నిలబడి నిప్పు రాజేసింది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో ఒక 1-2 మంత్స్ నుంచి చూసుకుంటే అన్నీ సిబిఐ కానీ ప్లానింగ్ కమిషన్ తీసేసి నీతి ఆయోగ్ పెట్టడం కానీ ఒకటేంటి, చాలా రకాలున్నాయి. ఇవన్నీ కూడాను ఏంటంటే కొత్తగా గవర్నమెంట్ ఇంకో ప్రతిపాదన కూడా తీసుకొస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ మొత్తం నిధుల్లో 5.5% ఈక్విటీ రూపంలో బేసిక్ క్యాష్ రిజర్వ్ అంటే మూలధన నిధిగా పెట్టాలి. దీన్ని గవర్నమెంట్ 4.5% తగ్గించాలని చూస్తుంది. ఎందుకంటే బాసిల్ 3 ప్రకారం 4.5% చాలు అందుకని. అయితే 2019 మార్చ్ నుంచి 1% నిధులను విడుదల చేస్తే బ్యాంకులు ధారాళంగా లోన్స్ ఇచ్చేయచ్చు. ఆ మేరకి ఆర్బీఐ వాళ్ళ రూల్స్ని మార్చాలన్న ప్రభుత్వం ప్రతిపాదనని మరి ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలంటే గుండె కుబేరం అంటుంది. మరి ఇంకా దాని మూలధన నిధి కూడా తగ్గించేస్తే బ్యాంకుల మీద అసలు విశ్వసనీయత అనేది ఉండదు, తగ్గిపోతుంది పూర్తిగా. అండ్ బ్యాంకింగ్ రంగం ఇంకా దెబ్బ కూడా తినవచ్చు. అందుకే ఆర్బీఐ ఏమో నో అంటుంది. దీని మీద కూడా నవంబర్ 19 జరగబోయే ఆర్బీఐ కేంద్ర బోర్డు సమావేశంలో మేబీ చర్చ జరిగే అవకాశం ఉందంట. అప్పుడు మరి ఎలాంటి బాంబులు పేలుస్తారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ విధంగా ఇంత ఫ్రిక్షన్ విపరీతంగా ఉండడం వల్ల మీరు గమనిస్తే ఎస్బీఐ ఇలాంటి చోట్ల మామూలుగా బయట కూడా రాస్తారు డిపాజిటర్లు మీ సొమ్ము, మీరు అసలు ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదు, ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, మా దగ్గర ఇదిగో ఇన్ని కోట్లు ఉన్నాయి క్యాష్ రిజర్వ్ అది ఇది అని చెప్పి బ్యానర్లు పెడుతున్నారు ఎక్కడికక్కడ. ఇది ఎంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి అన్నది ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక బ్యాంక్, ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇలా మాట్లాడుతుందంటే మరి అది ఏ రేంజ్లో జనాలకు అపనమ్మకం కలుగుతోంది అనేది వి కెన్ జస్ట్ ఇమాజిన్. ఒక ప్రభుత్వం ఏదైనా సరే భరోసాని కల్పించగలగాలి. ఇప్పుడు దీనికి ప్యారలల్గానేమో ఆ పేటిఎంలు, ఈ వ్యాలెట్లు వీటికి సంబంధించినవి ఎందుకు మళ్ళీ ఇంకా ప్యారలల్గా ఇంకొక గవర్నింగ్ బాడీని పెట్టడం అనేది నాకు అసలు అర్థం కాదు. ఒక మానిటరింగ్ బాడీని అదైనా క్యాష్ ఇదైనా క్యాష్ అయినప్పుడు ఎందుకు అసలు అట్లా పెట్టాలి? బట్ దీనికి ఏదో ఒక కాంపిటీషన్ని తీసుకొస్తే, వీళ్ళు కూడా వాళ్ళతో సమానంగా కనుక చేస్తే అప్పుడు దీనికి కొంచెం నోరు మూత పడుతుంది, మనకు ఒక ఆల్టర్నేటివ్ దొరుకుతుంది అని అనుకుంటున్నారో మరేమో తెలియదు. అండ్ మెయిన్లీ ఈ మధ్యకాలంలో ఈ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయిన తర్వాత, బీట్ డిజిటల్ ఆర్ ఫిజికల్ క్యాష్, క్యాష్ ఈజ్ క్యాష్ అంతే. కానీ అది కాదు, వీళ్ళకైతే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, వీళ్ళు కొంచెం వేరే విధంగా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, అక్కడ ఫిజికల్ క్యాష్ ఉండదు కాబట్టి మొత్తం రికార్డ్ ఉంటుంది అది ఇది అని చెప్తారు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా ఒక్కటే ఒక గవర్నింగ్ బాడీ, అది కూడా ఇండిపెండెంట్గా కనుక పనిచేసేదైతే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు ప్రతిసారి చెప్పు చేతుల్లో ఉండాలి? అది స్వయం ప్రతిపత్తి కలిగిన నాళ్ళు కాస్త కూస్తే బాగానే ఉందిగా. ఇప్పుడే కదా ఇంతమంది డిఫాల్టర్స్ వచ్చింది, లోన్ డిఫాల్టర్స్. మనకు కూడా మీరు గమనిస్తే ఫోన్లు చేసి మరీ చెప్తూ ఉంటారు, ఇదిగో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంత టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, సిప్పులు ఉన్నాయి, అలా రకరకాలు చెప్తారు. జస్ట్ నెలకి 600 కట్టండి, మీకు 1,00,000 పెన్షన్ వస్తుంది. ఇవన్నీ వింటుంటే భయం వేసిపోతుంది. నిజంగా ఎవరన్నా కొద్దిగా టెంప్ట్ అయ్యి కట్టేస్తే పరిస్థితి ఏంటా? రేపు పొద్దున ఎవరుంటారో ఎవరికి తెలుసు, బ్యాంకులు ఉంటాయో లేదో తెలియట్లేదు. అంటే ఏమన్నా అంటే ఏమంటారంటే, గవర్నమెంట్ మీకే అప్పు ఉందంటే అది ఎంత గొప్ప విషయం అండి, ఖచ్చితంగా మీకు డబ్బులు ఎటువ పోవు. గవర్నమెంట్ ఒక పేపర్ ఇస్తుందంటే పేపర్ ఏం చేసుకోవడానికి, నాలుగు గీసుకోవడం కూడా పనికిరాదు రేపు పొద్దున. ఇదిగో ఇలాగే ఆ మధ్య ఇప్పుడు SBIలో ఒక ఏదో పెట్టారంటే, ఇట్లాగ ఒక ప్లాన్ ఏదో పెట్టి మీరు ఇప్పుడు ఇంత కడితే మీకు 10,000 వస్తాయని, తీరా చూస్తే 10,000 ఇచ్చారంట. అదేంటి అని అంటే అసలు ఇంత అంటూ వచ్చింది చాలు, ఇది వచ్చి ఏదో చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టడం అంటారు కదా ఆ టైప్లో, ఇంత వచ్చిందో చాలు అని చెప్పి ఇంకా వీళ్ళు కూడా నేను మాట్లాడలేదుట. సో ఎప్పుడు ఏం జరుగుతుందో యూ నెవర్ నో. సాధ్యమైనంత మటుకు మనము జాగ్రత్త పడాల్సిందే తప్ప, తర్వాత మనం ఏదో ఇన్వెస్ట్ చేసామో నాకు రాలేదు అని అంటే ఎవ్వరేం చేయలేరు. సో మరి ఇలాంటివి ఏమేం జరుగుతాయో ఏంటో అని ప్రజలు ఏదైనా డిపాజిట్ చేయాలంటే భయం వేసిపోతున్నారు. ఎందుకు వచ్చిందిలే అని. అసలు డిపాజిషన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే లోన్ల వరకు ఆ టాపప్ లోన్ కావాలా, అది కావాలా, ఇది కావాలా అని వేవ్ ఆఫ్ చేసేప్పుడేమో పెద్దవాళ్ళకైతే కాస్త 1,000 కోట్లు తీసుకున్న వాళ్ళకైతే హ్యాపీగా వేవ్ ఆఫ్ చేస్తున్నారు. 10,000, 30,000 తీసుకున్న వాళ్ళని మటుకు సతాయించి చంపుతున్నారు. కొన్ని 20 క్రితంవి కూడాను ఏమన్నా అడిగారనుకోండి, ముందు వాళ్ళ దగ్గర వసూలు చేసుకురా అని. వాళ్ళు ఫ్రాడు ఓకే, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ సంగతి ఆల్రెడీ పెద్దవాళ్ళు పడుతున్నారు, వాళ్ళ పని పడుతున్నారు, మీరు వాళ్ళతో పాటే అంటే మీరు ఫ్రాడేనా అంటే ఎస్ నేను ఫ్రాడే అవుతాను ఇలా అయితే కనుక. ఒకవేళ ఫ్రాడ్ వాళ్ళే డబ్బులు కట్టక్కర్లేదు అంటే అన్నట్టు తయారయ్యారు జనాలు. అంతేగా మరి ఒకళ్ళకొకటి ఇంకొకళ్ళకి ఇంకొకటి కాదు కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ముందు వాళ్ళని వసూలు చేసుకున్నా నా 30,000 నేను కట్టకపోతే అప్పుడు అడుగు అన్నట్టుగా తయారయ్యారు. మరి ఎవరికి వాళ్ళు అందరూ అదేదో ఒక సామెతను చూసారా, రాత్రికి రాత్రి కుండలో అందరూ తలా కాస్త ఒక గ్లాసుడు పాలు పోయినంటే ప్రతివాడు పక్కనవాడు పోస్తాడులే అని చెప్పి అందరూ నీళ్లే పోసారట. మొత్తానికి పొద్దున్న లేచి చూస్తే కుండలో అన్నీ నీళ్లే ఉన్నాయి, ఎక్కడ పాలు లేవు, అలా ఉంటుంది. సో అందరూ పాటిస్తేనే సొసైటీ బాగుపడేది, ఒక ఇన్స్టిట్యూషన్ బాగుపడేది. అట్లాంటి ఒక సమాజం కోసమనే మనం స్ట్రైవ్ చేయాలి, ట్రై చేయాలి. ఇది ఇవాళ చిత్రం పడారే విచిత్రం. తిరిగి రేపటి చిత్రం పడారే విచిత్రంలో మరిన్ని ఏంటి, సాటర్డే కదా, సో అవధానం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 16, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.